అందరికీ వందనాలు అండి. గ్రూప్ బైబుల్ స్టడీ ఎలా ఎలా జరిగించాలి ఉద్దేశము, సహవాసంలో సభ్యులు అందరినీ స్పష్టముగా దోషము లేకుండా వాక్యం చదివేటట్లు చేయటం, సభ్యులు అందరినీ ధైర్యంగా మాట్లాడేటట్లు చేయటం, సభ్యులలో ప్రతి ఒక్కరూ వాక్యంను సరిగ్గా అర్థం చేసుకునేటట్లు చేయటం, గ్రూపుగా వాక్యముపై ఏకాభిప్రాయానికి రావటం. ఎస్ఎఫ్జే ఆన్లైన్ శిక్షణలు స్టడీ లీడర్, ఎస్ఎఫ్జే ఆన్లైన్ శిక్షణలు పూర్తి చేసిన వారికి గ్రూప్ బైబుల్ స్టడీ నిర్వహించే బాధ్యతలు అప్పగించాలి. స్టడీ లీడర్ ప్రశ్నలు సిద్ధపరచుకుని సభ్యులను మాట్లాడించాలి. సమయం ఉంటే సజీవ వాహిని వ్యాఖ్యానం కీలక అంశములు స్టడీ లీడర్ ప్రస్తావించాలి. గ్రూప్ బైబుల్ స్టడీ సాయంత్రం లేదా మధ్యాహ్నం ఆరాధనలో 60 నిమిషాలు మించకుండా గ్రూప్ బైబుల్ స్టడీ జరిగించాలి. పారాగ్రాఫ్ పైన డిస్కషన్ పూర్తి కాకపోతే 2వ రోజును కూడా బైబుల్ స్టడీ కొనసాగించాలి. ఎస్ఎఫ్జే ట్రైనింగ్ టీమ్ నుండి ఒకటే క్లుప్త వాక్య భాగం కేటాయించి అన్ని సహవాసములకు ముందుగానే అందించాలి. ఆరాధనలో పాల్గొన్నవారు ఒక్కొక్కరు 1 వచనం లేదా 2 వచనాలు చదివేటట్లు ప్రోత్సహించాలి. వచనాలు చదివిన వారి పేర్లు స్టడీ లీడర్ నమోదు చేసుకోవాలి. చదివిన వారు ఆ రోజు బైబుల్ స్టడీ టీమ్ గా పరిగణించబడతారు. సభ్యులు చదివిన వాక్యం చదివిన వారే మరలా ఆ వాక్యాన్ని ఎలా అర్థం అయిందో సులభ భాషలో వివరించి చెప్పాలి. చదివిన వారు వివరించి చెప్పిన తర్వాత వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే టీం సభ్యులు మాత్రమే తెలియచేయాలి. ఇవ్వబడిన లేఖన భాగము అంతా టీం నుండి ఒకరు వివరించి చెప్పాలి. టీం నుండి ఎవరు అభ్యంతరం చెప్పినా లేదా సమర్థించినా వాక్యాధారం చూపించాలని ప్రోత్సహించాలి. ఇవ్వబడిన ఆనాటి పారాగ్రాఫ్ నుండే వారి భావమును సమర్థించి ఇతర వాక్యములు పంచుకోవటానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సభ్యులకు సూచించాలి. ఆత్మీయ అర్థాలు చెప్పకూడదు. ఆ పారాగ్రాఫ్ నుండి ప్రశ్నలు ఉంటే టీం సభ్యులు డిస్కస్ చేయాలి. ఆ పారాగ్రాఫ్ యొక్క కాంటెక్స్ట్ సందర్భం గురించి తప్పక మాట్లాడేటట్లు చూడాలి. నోట్, సందర్భం అనగా ఏ పరిస్థితుల్లో అలా మాట్లాడుతున్నారో చూడటం. ఆ పారాగ్రాఫ్ నుండి టీం సభ్యులు మొదటి ప్రాధాన్యత ఇస్తూ అన్వయింపు మాట్లాడేటట్లు చూడాలి. నోట్, అన్వయింపు అనగా చదివిన వారు ఏమి వారు నేర్చుకున్నారు, ఏమి మార్చుకోవాలని అనుకుంటున్నారో తెలియచేయాలి. ఇతరులను గూర్చి గాని అందరిని గూర్చి గాని మాట్లాడకూడదు. ఇతరుల అభిప్రాయాలను గ్రూప్ లో అందరి ముందు తృణీకరించకుండా వారి అభిప్రాయములుగా తీసుకోవాలి. థ్యాంక్ యూ అన్న ప్రయత్నం.
స్పష్టంగా చదివి సహకరించిన సోదరి నీలిమేశ్వర గారి కొందనాలు. ఆల్రెడీ ట్రైనింగ్ టీమ్ వాళ్ళకి ఈ రూల్స్ అర్థమయ్యాయి. మీకు కూడా ఈ డాక్యుమెంట్ ఇవ్వబడుతుంది. మీ జిల్లాలో కూడా కోఆర్డినేటర్స్ దీన్ని ఫాలో అయ్యి బైబిల్ స్టడీ నిర్వహిస్తారు. ఉద్దేశం ఏంటంటే అందరూ వినేవారుగా ఉండి ఒకరు వాక్యం చెప్పటం అన్నది కంటే కూడా అందరూ మాట్లాడడం, ఒకరి తర్వాత ఒకరు స్పష్టంగా మాట్లాడడం, అర్థవంతంగా మాట్లాడడం, వాళ్ళకున్న స్టడీని ఆ వాక్యం మీద వాళ్ళు పంచుకోవటం అన్నది చాలా హెల్దీగా సంఘాలు ఎదుగుతాయి. దాని కొరకే ఈ ప్రయత్నం. బైబిల్ స్టడీస్ లో చాలా రకాల బైబిల్ స్టడీస్ ఉన్నాయి. ఇండక్టివ్ బైబిల్ స్టడీ అని సోమవారం జరిగిస్తా ఉన్నాం. ఆల్మోస్ట్ 3 అవర్స్ టైం పడుతుంది. టాపికల్ స్టడీస్ కానీ క్యారెక్టర్ స్టడీస్ కానీ ఏ స్టడీ అయినా చాలా సమయం పడుతుంది. అట్లా కాకుండా ఒక ప్యాసేజ్ తీసుకుని ఆ ప్యాసేజ్ ని 1 అవర్, మనం ఎంత టైం స్పెండ్ చేయలేము కాబట్టి 1 అవర్ లోనే బెటర్ గా అర్థం చేసుకోవడానికి ఏం జాగ్రత్తలు తీసుకుందాము అన్న ప్రయత్నం చేస్తూ వచ్చాం. అది ఈ బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశం. ఈ సమయంలో మరి బైబిల్ స్టడీ నిర్వహించడానికి ట్రైనింగ్ టీమ్ ని ఆహ్వానిస్తా ఉన్నాను. ట్రైనింగ్ టీమ్ నాతో పాటు బైబిల్ స్టడీలో పాల్గొనాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మనం ఈరోజు బైబిల్ స్టడీ కొరకే ఏర్పాటు చేసుకున్న లేఖన భాగం మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనాలు. ఈ 6 వచనాలను 7 వచనాలను మనం స్టడీ చేయబోతున్నాం. ఏడు వచనాల మీద వాక్య పఠనం చేయడానికి ఆహ్వానిస్తా ఉన్నాను. మొదటి వచనం మత్తయి సువార్త 3:11 మొదటి వచనం నీలిమయ సేకర్ చదువుతారు.
మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయట కానీ నేను పాత్రుడిని కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును అన్నాడు.
12 విజయవాడ సహవాసం కానిస్టేబుల్ మానియ.
వందనాలు సార్. 12 ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను.
థ్యాంక్ యూ. 13 కృపా బెనర్జీ.
ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయా నుండి యోర్దాను దగ్గర నున్న అతని యొద్దకు వచ్చెను.
14 శ్రీకాకుళ సహవాసం నుంచి అడ్కాను శేఖర్.
సార్ ప్రజలాడు సార్. 14 సార్. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూశాను గాని. సార్
15 సుశీల టీచర్ గారు.
యేసు ఇప్పటికి కానిమో నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చాను గనక అతడు అలాగూ కానిచ్చను.
16 హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్.
సార్ ఉన్నాను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను.
17 ట్రైనింగ్ టీమ్ నుంచి ఎవరైనా విల్లింగ్ ఉంటే మరొకరు చదవచ్చు. 17 నుంచి ప్రశాంత్ సిఏ గారు.
నా ప్రజలు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను.
థ్యాంక్ యూ. చదవబడ్డ వాక్య భాగం నుంచి ప్రభు మనందరికి సహాయం చేయనట్లుగా ఒక మాట ప్రార్థన చేస్తాను. ఈ 7 సభ్యులను మాత్రమే అన్మ్యూట్ చేస్తాము, 7 సభ్యులు మాత్రమే డిస్కస్ చేస్తాము. రేపు మీ సహవాసాల్లో వాక్య భాగం 5 10 7 ఇచ్చినప్పుడు ఇట్లాగా పేరు పెట్టి కాకుండా ఎవరు సిద్ధంగా ఉంటే వాళ్ళు చదువుతారు. వాళ్ళంతా కలిసి ఎట్లాగా బైబిల్ స్టడీ చేయాలన్నది జస్ట్ డెమో ఈ రోజు మీరు చూస్తారు. సాయంత్రం అన్ని జిల్లాల కోఆర్డినేటర్స్ కి లీడర్స్ కి ఈ డెమో ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వమైతే మండే నుంచి మీ జిల్లాలో మీరే బైబిల్ స్టడీ చేసుకోవడానికి మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. ఒక మాట ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయం కొరకు పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు అని స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్యం అయా అర్థం అన్నట్లుగా ఆత్మదేవ మీరే వివరిస్తారు, మీరే బోధిస్తారు. దీనికి బైబిల్ కాలేజ్ వెళ్లాల్సిన అవసరం లేదు, దీనికి గొప్ప పాండిత్యం అక్కర్లేదు. మా స్వభాషలోకి నీ వాక్యాన్ని రాయించారు, మాకు అర్థం చేయించడానికి వాడుక భాషలో కూడా రాయించారు, తను బైబిల్ స్టడీ మెటీరియల్స్ కూడా ఇచ్చారు. నిబిడలు ట్రైనింగ్ టీం నుంచి మరి 1వ తేదీ నుంచి కూడా ట్రయల్స్ వేస్తూ వచ్చారు. ఆయన మేము 23వ తేదీన అన్ని జిల్లాలకు లాంచ్ చేయాలనుకుంటూ ఉన్నాం. మీరు సహాయం చేయండి. ప్రతి సహవాస సభ్యులు వాక్యాన్ని మాట్లాడు ఎవా వివరించగలగటం, అపార్థాలు అపార్థాల ప్రమాదం నుంచి బయటకు రావటం మీరు సహాయం చేయబోతున్నారు. స్తుతిస్తున్నాం. ఎస్ఎఫ్జే ట్రైనింగ్ టీమ్ బట్టి రోజు బైబిల్ స్టడీ కొరకే ఆశ్రమం ముందుకు వచ్చిన నీలిమా ఎస్ఐ గారిని, ఇమానుయేల్, కృపా, శ్రీకాంత్, సుశీల, శేఖర్, ప్రశాంత్ సిఏ గారు మీరు జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. మా డిస్కషన్ ఈ ఉదయకాలం బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళందరికీ అర్థమవునట్లుగా, ప్రాముఖ్యంగా ప్యాసేజ్ ని మేము సరిగ్గా విభజించగలిగినట్లుగా మా అందరికి సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదివిన ఆ ఏడుగురికి, టీం సభ్యులకి వందనాలు. ఈ ఏడుగురు తప్ప ఇంకెవరికి మాట్లాడడానికి అవకాశం ఉండదు. మీ జిల్లాలో మీరు ఎవరైతే వాక్యం చదువుతారో వాళ్ళు మాట్లాడతారు. మేము మాట్లాడాలనుకుంటే మీరు వాక్యం చదివితే టీం అయిపోతారు. అట్లా మీరు అవకాశం వాడుకోవచ్చు. మధ్యలో ఏదో ఒకటి మాట్లాడితే స్టడీ అంతా డీవియేట్ అవ్వకుండా మీరు ముందుగా ప్రిపేర్డ్ గా ఉండాలనే ఉద్దేశంతో చదివిన వారితో టీమ్ గా ఫామ్ చేయడం జరుగుతుంది. మొదటిగా నీలిమ ఎస్ఐ గారు చదివిన వాక్య భాగం ఎట్లా అర్థమైందో మాట్లాడతారు.
అన్నా వందనాలన్నా. మత్తయి సువార్త 3:11 యోహాన్ బాప్తిస్మమిచ్చి యోహాన్ గారు అక్కడ ఉన్నటువంటి జనులతో యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నారు. నేనైతే అక్కడ అక్కడికి బాప్తిస్మం పొందటానికి వచ్చినటువంటి ఆ యొక్క జనాంగంతో నేనైతే మీకు బాప్తిస్మము మారుమనసు నిమిత్తం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అని చెప్పేసి యేసుక్రీస్తు గురించి ఆయన నన్ను తగ్గించుకుంటూ యేసుక్రీస్తుని గ్రాండ్ గా ఆయన కొరకు ఇంట్రడక్షన్ ఇస్తూ ఆయన మాత్రమే స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వగలడు అని చెబుతూ నెక్స్ట్ ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును అనే, అగ్నితో బాప్తిస్మం ఇచ్చును మీన్స్ అక్కడ జడ్జిమెంట్ గురించి అని చెప్పేసి అని అనుకుంటున్నానన్న. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతారో వాళ్ళకి ఆ పరలోక రాజ్యంలో దానికి ఒక అవకాశం అని, అదే విధంగా ఎవరైతే రిపెంట్ లేకుండా ఉంటారు, పశ్చాత్తాపము లేకుండా ఉంటారో వాళ్ళకి అగ్నితో బాప్తిస్మం మీన్స్ నరకంలో నరకం గురించి మాట్లాడుతున్నట్లు నాకు అర్థమైందన్న.
ఓకే అమ్మా. 11 నుంచి యోహాను తను తాను తగ్గించుకుంటున్నాడు, ప్రభుని ఎక్కువ చేస్తా ఉన్నారు. అట్లాగే ఆయన ఇచ్చే బాప్తీసం నీటి బాప్తీసం అయితే ప్రభు ఇచ్చే బాప్తీసం ఆత్మ బాప్తీసం. ఆత్మ బాప్తీసం అన్న మాట దగ్గర అగ్ని బాప్తీసం కూడా ఉంది. అగ్ని బాప్తీసం అంటే పరిశుద్ధాత్మ బాప్తీసం కాదు, అది తీర్పు, నరకానికి సంబంధించింది అంటారు నీలిమాయసే గారు. థ్యాంక్ యూ. 12 ఇమానుయేల్ మాట్లాడతాడు.
12 ఇలా రాయబడి ఉంది, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. చేట అంటే విసిరేది అనమాట, మనకి అందరికి ఐడియా ఉంటది. తర్వాత ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి, కళ్ళములో ధాన్యం ఉంటది, ఆ చేతతో విసిరినప్పుడు ఆ ధాన్యమును పొట్టు ఉంటది, ధాన్యంతో కలిసిన పొట్టు ఉంటది, ఆ పొట్టు విడిపోతా ఉంటది. శుభ్రపరచాలంటే పొట్టును పక్కగా నెట్టాలి. ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి, ఎప్పుడైతే ఆయన చేతిలో ఉన్న చేత అంటే ఇది ఉపమానంగా చెప్పబడిందని అనుకుంటున్నాను. చేత అంటే చేత కాదు, ఆయన వేరు చేయగలడు, పొట్టును వేరు చేయగలడు, ధాన్యాన్ని వేరు చేయగలడు. ధాన్యాన్ని కొట్టులో పోసి ఆరిన అగ్నితో పొట్టును పనికిరాని పొట్టును కాల్చివేయనని 11 ఉన్న అగ్ని బాప్తిస్మం గురించి చెప్తున్నట్టు ఈ వచనం పోలి ఉంది సార్. వందన.
వ్యవసాయ పరిభాష చేట, పొట్టు, కళ్ళం, తర్వాత గోధుమలు, అవన్నీ అర్థమవుతున్నాయి. అవన్నీ పోలికగా తీర్పుకు సంబంధించి అగ్ని బాప్తిస్మం సంబంధించి మాట్లాడుతున్నారు అంటాడు. బాగుంది. 13 అసుపా బెనర్జీ
అన్న 13 వచనము. ఆ సమయమున్నా అంటే యోహాన్ గారు బాప్తిస్మం ఇస్తూ అక్కడికి వచ్చిన యూదులకి లేదా పరిసయ్యులకి మీరు మీ కుమారుమన్స్ రావడానికి ఎవరు చెప్పారు మీకు అని చెప్పి వాళ్ళని చెప్తూ తర్వాత యేసు ప్రభు వారి గురించి గ్రాండ్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు అదే ఆ టైంలోనే యేసు ప్రభు యోహాన్ గారి దగ్గరకు వచ్చారు. ఎక్కడి నుంచి అంటే గలీలియా నుండి యోర్దాన్ దగ్గర ఉన్న యోహాన్ గారి దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చారు. థ్యాంక్ యూ.
నా యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకోవడానికి యోహాన్ దగ్గరికి గలీలియా నుండి యోర్దాన్ వద్దకు వచ్చారు. బాగుంది, అంటే అక్కడ ఉన్నది అంతే. 14 వచనం, శ్రీకాంత్ శేఖర్, శ్రీకాకుళం శేఖర్, ఎక్కడ కాని సార్?
సార్ ప్రైజ్ లార్డ్ సార్. ఇక్కడ యేసు ప్రభు యోహాన్ దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినప్పుడు, అయ్యా మీరు నాకంటే చాలా పెద్దవారు, ఎందుకంటే ఆల్రెడీ మన 11వ వచనంలో చెప్పారు కాబట్టి, ఆయన చెప్పుల వారిని విప్పుట కూడా నేను పాత్రను కాను, మీరు అంత పెద్దవారు, మీ దగ్గర నుంచి నేను బాప్తిస్మం పొందాలి కానీ నా దగ్గరకు వచ్చి మీరు ఇలా బాప్తిస్మం పొందడం కరెక్ట్ కాదని ఆయన్ని వారించ చూశారు అనేది ఇందులో ఉన్నది సార్.
15వ వచనం నుంచి సుశీల టీచర్ గారు.
ఆయన వారిస్తూ ఉన్న సందర్భంలో మీరు నేను తీసుకోవాల్సింది, నేను నీ దగ్గర తీసుకోవాల్సింది, మీరు ఇస్తున్నారని వారిస్తున్నప్పుడు అయితే దేవుడు ఏం ఆన్సర్ చేస్తున్నాడంటే, నీతి నిమిత్తము ఇలాగూ నెరవేర్చుట జరగనివ్వు, ఇప్పటికైతే ఇలాగ జరగాలి అని ఆయనకు ఆన్సర్ చెప్పి అది చేస్తున్నాడు. ఎందుకంటే ఇలాగ నేను కూడా బాప్తిజం తీసుకోవడం అనేది ఒక మాదిరిగా ఒక ఒక నెరవేర్పుగా ఇప్పుడు జరగాల్సిన పని అని దేవుడు యోహాన్తో మాట్లాడుతున్నాడు. అట్లా
బెటర్ గా ఉంటుంది, మీకు స్క్రీన్ షేర్ చేస్తాయని చెప్పి స్క్రీన్ స్క్రీన్ కూడా ఇచ్చాను. 15వ వచనం నుంచి ఫాదర్లు మాట్లాడారు. కొన్ని అర్థం కావలసిన విషయాలు ఉన్నాయి, తర్వాత మళ్ళా ప్రశ్నలు తీసుకుంటాం, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ముందు ఎవరెవరికి ఏం అర్థమైందో ప్లెయిన్ గా మాట్లాడుతున్నారు. అర్థం కానప్పుడు కూడా నాకు ఈ విషయం అర్థం కాలేదు అని మాట్లాడితే గ్రూప్ సభ్యులు దానికి వాళ్ళకి ఏం అర్థమైందో మాట్లాడతారు. మనకి ఏది అర్థం కాకుండా ఉండదు, అన్ని అర్థమవుతాయి. అర్థమైనట్టుగానే మీరు మాట్లాడుతున్నారు. అర్థం కాని ఇందాక 11వ వచనంలో కూడా నీల్మా అగ్ని బాప్తిస్మం అంటే ఏంటో అన్న దాని కొరకు తను అనుకుంటున్నాను అన్న భావం చెప్పారు. అట్లా కూడా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. 16వ వచనం హెడ్ కాన్స్టేబుల్ శ్రీకాంత్
సార్. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో ఉండి ఒడ్డుకు వచ్చాను, బాప్తిస్మం తీసుకోవడం అయిపోయింది, ఆయన బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆకాశము తెరవబడటం ఇక్కడ అందరూ చూశారు. దేవుని ఆత్మ దిగిరావటం, యేసుక్రీస్తు ప్రభువుని తల మీద ఆత్మ దిగిరావటం అందరూ కూడా చూశారు. అపోస్తల కార్యాల్లో కూడా అంటే బాప్తిస్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్మను వరంగా మనకి ఇస్తారు అనే మాటను బట్టి ఆయనకి కూడా పరిశుద్ధాత్మ ఆయన మీద దిగి వచ్చినట్లుగా అక్కడ కనపడుతుంది సార్. పొందున్నాను సార్.
అట్లా కొన్ని ప్రశ్నలు మనం ద్వారా ఇంకా లోతుగా వెళ్తాము. ముందు ఎవరికి ఏం అర్థమైందో మాట్లాడుతా ఉన్నారు. 17వ వచనం చివరి వచనం ప్రశాంత్ సిఐ గారు.
అన్నా అన్న 17వ వచనంలో మరి ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన ఏందో నేను ఆనందించుతున్నానే ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చినానే ఉన్నది కదా. అయితే తండ్రి అంటే యేసు ప్రభు గురించి మరి బాప్తిస్మం తీసుకున్న తర్వాత విధంగా మాట్లాడుతున్నట్టు అందరికి తెలియజేస్తున్నట్టు ఉన్నదన్న నాకు అర్థమైంది.
థ్యాంక్ యూ. సభ్యులు 7 కూడా మీరు స్పష్టంగా చదివారు, మీకు అర్థమైన ప్లెయిన్ టెక్స్ట్ కూడా మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడిన వ్యాఖ్యానాలు విన్నాం ఎవరికి వారే. ఏమైనా 11వ వచనం నుంచి 17వ వచనం వరకు ప్రశ్నలు వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళు మీకు అర్థం కానివి ఏమైనా ఉన్నా అడగొచ్చు, వాళ్ళు సమాధానం చెప్తారు, టీమ్ లో ఎవరైనా సమాధానం చెప్తారు. ఈ 11 వచ్చిన వాళ్ళు అర్థం కాని విషయాలు కానీ లేకపోతే సభ్యులు చెప్పిన వాళ్ళ వివరణలో అభ్యంతరాలు కానీ ఏమైనా ఉంటే టీమ్ సభ్యులు మాట్లాడవచ్చు.
అన్న నాకు ఒక ప్రశ్న అన్న, యేసుక్రీస్తు వారు బాప్తిజం తీసుకోవడానికి యోహాన్ గారి దగ్గరకు వచ్చినప్పుడు యోహాన్ గారు అంటారు కదా, నేనే నీ చేత తీసుకోవాలయ్యా, మీరు నా దగ్గరకు రావటం ఏంటి అని వద్దు అని చెప్పడానికి నిరాకరించడానికి ప్రయత్నం చేశారు. మామూలుగా మనం బాప్తిజం పాపక్షమాపణ కొరకు నేను తప్పాపిని అని ఒప్పుకుంటూ ఆ లైఫ్ లో నుంచి మేము బయటికి రావాలి అన్న నిశ్చేతతోటి ప్రభు వారు సహాయం చేయాలని, ఇప్పుడు మనమైతే ఆయన మరణ పునరుద్ధానంతో ఏకీభవిస్తూ తీసుకుంటామన్న, అప్పుడు ఇంకా అది ఇప్పటికే యోహాన్ గారి టైంలో అది లేదు, పాపక్షమాపణ బట్టి యోహాన్ గారు మారు మనసు కొరకు పాపక్షమాపణ కొరకు ఇస్తున్నారు. అయితే యేసు ప్రభు వారు పాపం ఎరగని ఆయన, ఆయనకి మారు మనసు అవసరం లేదు, ఆయన పాపం చేయలేదు, బట్ ఆయన నీతి యావత్తు ఇలాగ జరగాలి కాబట్టి ఇప్పటికి కానిమ్మ అన్నారు కదా అన్న, ఇది ఎట్లా తీసుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి, నీతి అంటే ఎట్లా, దీన్ని ఎట్లా తీసుకోవాలి?
అవసరమైన ప్రశ్న, అవసరమైన ప్రశ్న. బాప్తిస్మము మారు మనసు కొరకు పాపి కోసం తీసుకుంటాం, కానీ యేసుక్రీస్తు ప్రభు పాపి కాదు కదా, ఆయన తీసుకున్నాడు, దానికి అర్థం కాని ఒక మాట మాట్లాడాడు, నీతి యావత్తు అన్నాడు. దీని అర్థం ఏంటి అని కృపా బెనర్జీ అడుగుతా ఉన్నారు, టీమ్ సభ్యులు ఎవరైనా మీకు దాని మీద మాట్లాడవచ్చు.
ప్రైజ్ లార్డ్ సార్. శాకన్
సార్
సార్, ఆయన బాప్తిస్మ అనేది ఇది అందరూ కూడా రక్షణ కార్యము, ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా తెలుసుకోవాలని ఒక మాదిరి చూపించారు. నీతి యావత్తు ఇలా జరగాలి అంటే మొత్తం సృష్టి మొత్తం ఈ యొక్క మారు మనసుకు తగిన బాప్తిస్మ ప్రతి ఒక్కరు తీసుకోవాలి, ఈ విధంగా తీసుకోవాలని చెప్పడానికే సార్. అతను ఒకసారి శిష్యుల పాదాలు కడిగినప్పుడు కూడా ఒక మాట అంటారు, అంటే మీకు మాదిరిగా నేను ఇలా చేస్తున్నాను అనేది. అంతేగాని అతను కడగడానికి, అంటే నేను కడగడానికే వచ్చానని కాదు, కానీ మీరందరూ కూడా ఇలా ఉండాలి అని ఒక మాదిరి చూపించడానికి అన్నారు. బాప్తిస్మ కూడా అందరికి ఒక మాదిరి చూపించడానికి ఆ విధంగా చేశారని అనుకుంటున్నాను సార్. ప్రైజ్ లార్డ్ సార్.
అది యేసుక్రీస్తు ప్రభు పాపి కానప్పటికీ మిగతా వాళ్ళకి కూడా ఎగ్జాంపుల్ గా మోడల్ గా చేశారు అని శేఖర్ అంటాడు. బాగుంది ఆలోచన. ఎవరైనా ఏదైనా ఆలోచన చెప్పేటప్పుడు సహజంగా ఏమంటామంటే ఆలోచనలు కన్ఫ్యూజ్ చేస్తాయి, క్లారిటీలోకి తీసుకెళ్ళవు. ఆలోచనలకి ఆధారాలు ఉంటే బాగుంటుంది. తను ఒక సందర్భాన్ని కూడా పూర్తి చేయగలిగాడు, ఆయన పాదాలు కడిగాడు ఎందుకోసమంటే మనకు ఎగ్జాంపుల్ చూపించాడు అన్న విషయాన్ని అక్కడ పూర్తి చేయగలిగాడు. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారా ఈ ప్రశ్న మీద?
శ్రీకాంత్, నీతి యావత్తు ఇలాగ జరిగేది అనే మాటను బట్టి నాకేమర్థం అవుతుందంటే, ఆయన మానవ రూపిగా ఈ భూలోకానికి మనిషి రూపిగా జన్మించాడు. మనుషులు ఆ మట్టి శరీరాన్ని ధరించిన దేవుడు కూడా తను మనకి ఆయన మనిషి రీతిగా వచ్చాడు. అంటే ఆ దేవుడు కాబట్టి ఇవన్నీ చేశాడు అన్నట్లుగా కాకుండా మానవునిగా ఆయన ఇవన్నీ ఇలా నెరవేర్చడంలో ఆయన కూడా పాలు పంపులు పంచుకున్నారు మనుషులందరితో అన్నట్లుగా అర్థమైంది సార్. వందనాలు సార్.
ఆయన పూర్తి మానవుడిగా వచ్చాడు కాబట్టి అందరికి ఎగ్జాంపుల్ గా ఉన్నాడు అన్నది శ్రీకాంత్ కోట్ చేస్తున్నాడు. ఇంకెవరైనా మాట్లాడతారా? బాగుంది. ఇద్దరు కూడా ఎగ్జాంపుల్ గా ప్రభు చూపించారని మాట్లాడారు. ఇక్కడ నేను కోట్ చేయగలిగింది ఏమిటంటే, యోహాను సువార్త మొదటి అధ్యాయము 31 వచనం నుంచి 34 వచనం వరకు అక్కడ యోహాన్ గారే మాట్లాడుతున్నారు. యోహాన్ గారే ఒక విషయాన్ని మాట్లాడుతున్నారు, అది మనకి ఏమన్నా కొంచెం బెటర్ గా నాకు రిలవెంట్ అనిపించింది, అది నేను కోట్ చేయాలనుకుంటున్నాను. 31-34 వరకు చదువుతా ఉన్నాను. ఆయన అంటున్నాడు 31, నేను ఎవరైనా ఒక చదవచ్చు, సభ్యులు చదివితే బాగుంటుంది. 31-34 వరకు చదవచ్చు.
ప్రైజ్ లార్డ్ సార్. నేను ఆయనను ఎరగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచు వచ్చితనని చెప్పాను, మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్లలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యమిచ్చి తినను.
థ్యాంక్ యూ. ఈ ప్యాసేజ్ లోంచి నేనేమనుకుంటానంటే, యేసు లోకానికి దేవుడు పంపించిన మెస్సయ్య అభిషిక్తుడు అన్నది అర్థం కావడానికి ఈ సన్నివేశం జరిగింది. ఈవెన్ యోహాను కూడా ఆయన ఎవరు తెలియదు. దేవుడు ఆయన చెప్పాడు, ఎవరి మీద ఆత్మ దిగివచ్చి నిలవడం చూస్తావో ఆయనే నువ్వు ఎదురు చూస్తున్న ఆత్మలో బాప్తిస్మిచ్చేవాడని చెప్పారు. కాబట్టి 34 యోహాను రూఢి చేసుకుంటున్నాడు, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని, దేవుని బట్టి ఆత్మ దిగి రావడాన్ని బట్టి సాక్ష్యమిస్తున్నాను అన్నాడు. నీతి యావత్తి అన్న మాటలో మాదిరి అన్న మాట బాగుంది. రెండు, ఈ యేసే ఆ మెస్సయ్య అన్నది రూఢిపరచుకోవడానికి యోహానికి అందరికీ సాక్ష్యంగా మనకి కూడా సాక్ష్యంగా ఇది జరిగింది అని నేను భావిస్తాను. థ్యాంక్ యూ. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే, మనం చదివిన మత్తయి సువార్త 3:11 చుంటే సభ్యులు మాట్లాడచ్చు. మంచి ప్రశ్న, మంచి వివరణ టీం ఇవ్వగలిగారు. థ్యాంక్ యూ. రియల్ గా మీకు అర్థం కాకపోతే అడగండి, ఏదో అడగాలని మాత్రం అడగొద్దు. మీకు అర్థమైతే ప్రశ్నలే లేవు. కానీ ఇది కొంచెం నాకు కరెక్ట్ గా ఆ బ్రదర్ అర్థం చేసుకోలేకపోయాడు, ఆ సిస్టర్ అర్థం చేసుకోలేకపోయింది, నేను దానికి బెటర్ గా అర్థం అవ్వగలుగుతాను అన్నప్పుడు కూడా ఇలా అన్నారు గాని దాని అర్థం అది కాదు ఇది అని చెప్పగలిగినా కూడా ఎవరైతే టీమ్ గా ఉన్నారో వాళ్ళు దిద్దుబాటు చేసుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. బెటర్ గా మీరు ఏమైనా యాడ్ ఆన్ చేస్తే ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి కూడా బాగుంటుంది.
ప్రైజ్లాడ్ సార్.
శేఖర్ ప్రైజ్లాడ్
సార్. ఇప్పుడు 11వ వచనంలోన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును అనే మాట ఉంది కదా సార్. దాన్ని మనం అంటే అగ్నితోను అంటే అది శిక్షకి గానే మనం తీసుకోవాలా సార్? అంటే అక్కడ బాప్తిసం అనే అంటే మాట ఉన్నది కదా సార్, కాబట్టి అది రక్షణ కార్యం కిందనే మనం తీసుకుంటే బాగుంటుందేమో సార్?
ఇక్కడ అభిప్రాయ ప్రధాని చెప్తా ఉన్నాడు. 11వ వచనం వివరించిన నీలమేశాయ గారు ఏమన్నారంటే, అగ్నితో బాప్తిసం తీర్పుకు శిక్షకు సూచన అని అన్నారు. శేఖరు అది అగ్నితో బాప్తిసం రక్షణ గా ఎందుకు తీసుకోకూడదు అని అంటాడు. ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోకూడదు అన్న దానికి కూడా మళ్ళా సమాధానం ఏంటంటే ఆధారం ఉండాలి. సో నీలమేశాయ గారు ఎందుకు దాన్ని తీర్పుకు తీసుకుంటున్నారు, శేఖర్ దాన్ని ఎందుకు రక్షణ కోసం తీసుకోవాలనుకుంటున్నాడు, దాని మీద టీం సభ్యులు మిగతా వాళ్ళన్న మాట్లాడచ్చు. నీలిమ ఆ వాక్యం మీద వ్యాఖ్యానించింది కాబట్టి తనన్న మాట్లాడచ్చు.
అన్నా ఉన్నాయన్నా, యాక్చువల్లీ అక్కడ మాట్లాడుతా 3వ అధ్యాయంలో మాట్లాడుతా చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారన్నా. ఏమనంటే 12వ వచనంలో ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది, ఆయన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమల పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చి వేయడం అని చెప్పేసి అక్కడ చెప్తున్నారు. సో అదైతే క్లియర్ కట్ గా అక్కడ అది జడ్జిమెంట్ కొరకే అన్న. ఎందుకు అంటే ఇక్కడ ఈ మొత్తం రిపెంటెన్స్ మీరు మీరు పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, లేకపోతే మీరు దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపరు అని చెప్పేసి చెప్తున్న ఆ క్రమంలో ఈ ఒక్క వర్డ్ తీసుకొని అక్కడ ఏంటి బాప్తిస్మము అదే జడ్జిమెంట్ కొరకు కాకుండా వేరేది అని చెప్పేసి మనము అన్వయించుకోవడం కరెక్ట్ కాదని అనుకుంటున్నానన్న. నెక్స్ట్ ఇక్కడ 12వ అధ్యాయం 42 వచనాలన్న అక్కడ చూసుకుంటే అక్కడ కూడా అంటే ఒక రిలవెంట్ వాక్యం అని చెప్పేసి నేను అనుకుంటున్నానన్న. గురుగులు ఎలాగ కూర్చబడి అగ్నిలో కాల్చిపోయబడినో అలాగే యుగ సమాప్తి అందు జరుగును. మనిషి కుమారుడు తన దూతను పంపును రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన దుర్నీత పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడివేదురు. అక్కడ ఏడ్పును పండ్ల కొరకుటి ఉండను. అప్పుడు అదన్న. సో నేను అదనుకుంటున్నానన్న, అది ఖచ్చితంగా ఇది జడ్జిమెంట్ గురించే. ఎవరైతే పశ్చాత్తాపడరో వాళ్ళ కొరకు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ. చాలా స్పష్టంగా ధైర్యంగా ఇది రక్షణకు సంబంధించింది కాదు, తీర్పుకు సంబంధించింది అని తదుపరి వచనం 12వ వచనంలోనే ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయటం అన్న మాటలు తను పోర్ట్ చేయగలుగుతున్నారు. మత్తయి సువార్త 13:40-41 గోధుమలు గురుగుల ఉపమానంలో గురుగులను ఆరని అగ్నితో కాల్చివేయటం అగ్ని బాప్తిస్మం అంటే తీర్పు అని రూఢిగా చెప్తున్నారు. ఎవరైనా శేఖర్ గాని నిర్మాత గాని సమర్థించేలాగైతే టీం సభ్యులు మరొకరు మాట్లాడితే బెటర్ గా ఉంటుంది.
సార్
శ్రీకాంత్,
ఈ 11వ వచనంలో ఇంకొంచెం వివరంగానే ఇక్కడ రాయబడి ఉంది సార్, అది గుర్తు చేయాలనుకుంటున్నాను. ఇక్కడ పరిశుద్ధాత్మలోను అగ్నితోను అని విడదీసి మాట్లాడారు సార్. వాస్తవంగా పరిశుద్ధాత్మనే అగ్నిగా తీసుకోవాలంటే పరిశుద్ధాత్మ అగ్నితో అని మాట్లాడేవాళ్ళు సార్. చాలా క్లియర్ గా లోను కామా పెట్టినట్టుగా అగ్నితోను అని విడివిడిగా విడదీసి బాప్తిసము అంటే మనం అనుకుంటాం సార్. ఇక్కడ 3 ఉన్నాయి, నీళ్ల బాప్తిసం, అగ్ని బాప్తిసం, పరిశుద్ధాత్మ బాప్తిసం. 3 విడదీశాడు. పూర్తిగా బాప్తిసం అంటే ముంచటం అన్నట్లుగా పూర్తిగా ఆయన దాన్ని ఇచ్చేవాళ్ళకి కనపడుతున్నాడు. అలాగే ఇక్కడ 12వ వచనంలో అగ్నితో పొట్టును కాల్చి వేశాడన్న దగ్గర ఆరని అగ్ని అని మాట్లాడారు సార్. అక్కడ కూడా ఈ ఆరని అగ్ని ఇక నిత్యం ఎటర్నల్ నరకం ఎట్లా ఎప్పటికీ అంతరించిపోకుండా ఉంటుందో అగ్ని కూడా ఆరదు, అది నిత్యము ఉండేదిగా అక్కడ ఒక్క ప్లేస్ లోనే కనిపిస్తుంది. కాబట్టి ఈ 11, 12 వచనాలను బట్టి చూస్తే పరిశుద్ధాత్మను అగ్ని అను సపరేట్ సపరేట్ గా కనిపిస్తున్నాయి సార్. వందనాలు సార్.
శ్రీకాంత్ ఎక్కడికి వెళ్లకుండా అక్కడి నుంచే దాని సమాధానం చూపించడానికి ప్రయత్నం చేశాడు. అది మంచి ప్రయత్నం. ఇప్పుడు ఎక్కడెక్కడికి పోయి వెతుక్కోవడం కంటే ఉన్న ప్యాసేజర్ వెతుక్కోవడం కూడా బాగుంటుంది. నీళ్ళు మా 12 నుంచి కూడా మాట్లాడింది. 11లో పరిశుద్ధాత్మ అగ్నితోను అనొచ్చు, అలా కాకుండా విడదీశారు. అట్లాగే కింద ఆరని అగ్ని అని ఉంది. 3 బాప్తిస్మాలు ఉన్నాయి, నీటి బాప్తిస్మం, ఆత్మ బాప్తిస్మం, అగ్ని బాప్తిస్మం అని కూడా మాట్లాడుతున్నారు. సరిపోతుంది అనుకుంటున్నాను. ఇంకా ఒకవేళ శేఖర్ నువ్వు రక్షణకు సంబంధించి తీసుకుందాము అని అన్నావు కాబట్టి నువ్వేమైనా వాక్యాధారంతో మాట్లాడతావా?
ప్రైజ్లాడు సార్. అంటే ఇక్కడ బాప్తి ఇక్కడ మారు మనసు నిమిత్తము బాప్తిస్మము అంటే నీటిలో ముంచి తీయడం సార్. అలాగే అగ్నిలో కూడా బాప్తిస్మము అంటే అగ్నిలో నుంచి బయటకు తీయడం సార్. అయితే ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టుగా ఏంటంటే ఆరని అగ్ని అనేది అగ్ని ఆరదు పురుగు చావదు అనేది అది నరకం సంబంధించింది సార్. అయితే ఇక్కడ ఏంటంటే అతను బాప్తిస్మం అనేది రక్షణ కోసమే కాబట్టి రక్షణ అనేది బయటకు వచ్చేటట్లుగానే ఉంటుంది సార్. ఉదాహరణకి నేను కొన్ని రెఫరెన్సులు కోట్ చేస్తున్నాను సార్. సార్ జకర్య 13:8-9 ఈ విధంగా ఉన్నాయి సార్. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చత్తురు, 3 భాగం వారు శేషింతురు. ఆ 3 భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరుతును. అంటే అక్కడ ఏంటంటే అగ్నిలో నుండి వెండిని తీయడం అంటే దాన్ని బాగు అంటే బాగా తీయడం అనేది వస్తుంది సార్. ఆ తర్వాత మలాకిలో కూడా ఒక మాట ఉన్నది సార్, 3:1-3 వచ్చేసరికి. ఇది కూడా ఈ యొక్క యోహానికి సంబంధించిన సూచనగానే నాకు అనిపిస్తుంది సార్. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను, మీరు వెదకుతున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును, ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చి దినమును ఎవరు సహింపగలరు అని రాస్తూ 3 సార్, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు. అంటే వెండిని శోధించి అంటే అది అగ్నిలో నుంచి బయటకు నిర్మలం అంటే మంచిగా తీయడం కోసం సార్. ఇక్కడ బాప్తిస్మ అనే మాట అనేది
2 వచనంలో ఆయన కంసాలి అగ్ని వంటి వాడు అని కూడా ఉంది.
అవును సార్, కంసాలి కూడా అగ్ని పెట్టేది దాన్ని మంచిగా చేయడానికే గాని దాన్ని మొత్తం నాశనం చేయడానికైతే కాదు అనేది నా ఉద్దేశం సార్.
ఏమైనా టీమ్ సభ్యులు, శేఖర్ కూడా తను అనుకున్న భావనకి ఓల్డ్ టెస్టమెంట్ లో కొన్ని వాక్యాలు తీసుకొస్తున్నాడు, మీరేమన్నా టీమ్ సభ్యులు మాట్లాడతారా? అగ్ని బాప్తిస్మం అంటే తీర్పు కోసం కాదు, అది పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ కార్యమే అని అంటాడు. ఏమైనా మీరు మాట్లాడగలిగితే బాగుంటుంది
సార్. అలాగే కొరింతీలో కూడా ఒక మాట ఉంది సార్, అక్కడ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఇప్పుడు మొత్తం అంటే పెంతకోస్త పండగ రోజు కూడా పరిశుద్ధాత్ముడు వాళ్ళలోకి వచ్చినప్పుడు అపోస్తల కార్యాలు 2 సార్, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, అంటే అగ్ని జ్వాలల వంటి నాలుకలతో కూడా కనిపించినట్టుగా కూడా ఉన్నారు సార్.
ఈవెన్ చాలా మంది అగ్ని బాప్తిస్మం అన్న పరిశుద్ధాత్మ దేవుడి నింపుదల కోసం మాట్లాడుతున్నప్పుడు దహించు అగ్ని అని ఒక మినిస్ట్రీ పెట్టారు ఒక ఆయన, పాటలు పాడేటప్పుడు కూడా మమ్మను నీ అగ్నితో నింపు నీ ఆత్మతో నింపని మాట్లాడతారు. అగ్ని ఆత్మ రెండు ఒకటి అన్న భావంతో కూడా మనం చాలా మంది అభిప్రాయం ఆల్రెడీ అమల్లో ఉన్నట్టుగా చూస్తున్నాం. అదెందుకు కరెక్ట్ కాదు అని శేఖరు దాని కొన్ని వాక్యాలు కూడా కోట్ చేస్తున్నాడు. శ్రీకాంత్ మాట్లాడొచ్చు.
చివరిగా అన్నయ్య కోట్ చేసిన అపోస్తల కార్యాల్లో అగ్ని వలె అనే దగ్గర అనేది చెప్పారు, అగ్ని వలె అగ్ని కాదు అగ్ని వలె, దాన్ని పోలిక పోల్చటం జరిగింది. ఇక్కడ కూడా మనం చూసాం పావురము వలె, పావురం దిగిరాల ఆత్మ దిగి వచ్చింది. మనం దేన్నైతే మనకు అర్థం కావడానికి గ్రంథకర్త వివరించి చెప్పాడు, ఇలా వచ్చింది ఇలా వచ్చి ఇలా అంటే మనకు అర్థం అవుతుందని ఇలా వచ్చింది అనేది దాని గురించి మనం అర్థం చేసుకోవాలి తప్ప, అక్కడ ఆత్మ మీదే పరిశుద్ధాత్మ మీదే మనం కాన్సన్ట్రేట్ చేయాలి కానీ పావురం మీద కాదు. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ లక్షణాల దగ్గర అది అగ్ని వలె వారిలో వేడి పుట్టించిందంటే అగ్ని గాల్చిందని కాదు, అది ఇలా వచ్చింది అని మనకు అర్థం అవటం కోసం అది మనం అర్థం చేసుకోవాలి కానీ అగ్నిని చూడకూడదు, పరిశుద్ధాత్మను చూడాలి. ఇక్కడ కూడా 11వ వచనంలోనే యేసుక్రీస్తు ప్రభు గురించి వివరించే విషయాల్లో నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుణ్ణి కాను. ఈ మాటలు శక్తివంతుడై ఉన్నాడు, ఏమాత్రం మనుషులు చేసే కార్యాలు ఆయన చేసేవాళ్ళలా కనిపించట్లేదు. ఇంకోటి తీర్పు తీర్చగలిగిన అర్హత ఉన్న ఒకే ఒకడు యేసుక్రీస్తు ప్రభు, ఆ విషయం మనందరూ తెలిసిందే. ఆయన మాత్రమే చేయగలిగినవి ఏంటంటే బాప్తిసం నువ్వు నేను ఇవ్వచ్చు కానీ పరిశుద్ధాత్మను ఇవ్వగలిగింది మాత్రం దేవుడే. ఆ శిక్షను విధించడానికి అర్హత కలిగిన వాడు తీర్పు తీర్చడానికి నిన్ను నరకంలో, అక్కడ మన వాక్యం ఇంతకు ముందే చదువుకున్నా, శరీరాన్ని ఆత్మను దేహాన్ని నశింపజేయవాడికి భయపడండి కానీ దేహాన్ని మాత్రమే నశింపచేయవాడికి భయపడకండి అన్నమాట దగ్గర, దేహానికి మనం ఏమైనా ఇవ్వచ్చు, బాప్తిసం ఇవ్వచ్చు, ఇంకా ఏదైనా చేయొచ్చు, కానీ ఒక ఆత్మ విషయంలో ఆయన చేయగలిగినవి ఇంకెవ్వరు చేయలేనివి పరిశుద్ధాత్మగా.
అంటే ఇక్కడ రిక్వెస్ట్ ఏంటంటే మీరు లెంతీ డిస్కషన్ లెంతీ వ్యాఖ్యానాలు కాకుండా డైరెక్ట్ గా పాయింట్కి వస్తే వినేవాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది, ఎక్కువ మంది మాట్లాడడానికి అవకాశం వస్తుంది. ఏం చేసి చెప్పాలనుకుంటున్నారో అది కాదు, ఎందుకంటే ఇది అని ఎంత షార్ట్ గా చెప్పగలిగితే అంత బాగా అర్థమవుతుంది, టైం సేవ్ అవుతుంది. ఇంకెవరైనా దీని అభిప్రాయం కాదు అని చెప్పడానికి మీరేమైనా కోట్ చేస్తారా? నీలిమా మాట్లాడు.
యాక్చువల్ గా అన్న కోట్ చేసినటువంటి రెండు వాక్యాల్లో కూడా ఇక్కడ అపోస్తల కార్యాల్లో చూసుకుంటున్నట్టు అయితే ఆ పరిశుద్ధాత్మ వచ్చింది, నాలుగుల వలె విభాగింపబడింది. అక్కడ ఒక దగ్గర మనం చూస్తున్నాము అగ్ని అని చెప్పేసి. నెక్స్ట్ పాత నిబంధనలో చూసేటప్పుడు మోషేని దర్శించినప్పుడు దేవుడు, అదేవిధంగా అబ్రహాముని ఎవరినన్నా పితరులను దర్శించినప్పుడు అగ్ని రూపంలో దిగివచ్చి ఆ యొక్క పొదల్లో గాని ఎక్కడన్నా దిగివచ్చినట్టు మనం చూస్తున్నాం. కానీ అక్కడ ఆ అగ్ని అనేది వాళ్ళని కాల్చివేయలేదు. ఈవెన్ దో నాలుకల వల్ల విభాగింపబడి వచ్చినప్పటికీ కూడా అది వాళ్ళని కాల్చివేయలేదు. అక్కడ పొద దగ్గరకు వచ్చి అది దేవుడు కనపడినప్పుడు కూడా అది కాల్చివేయబడలేదు. ఎందుకంటే ఆ అగ్ని ఏం చేస్తుందంటే మనకి ప్యూరిఫికేషన్ ఇస్తుంది. కానీ ఇక్కడ వచ్చేసి ఇదేంటంటే క్లియర్ కట్ గా చెప్తున్నాడు, నేను రెండింటిని వేరు చేస్తాను, గోధుమల్ని పొట్టుని రెండింటిని వేరు చేస్తాను. ఎవరైతే వింటారో, వినేవారిని గోధుమల కింద, వినని వారిని పొట్టుతోనూ అక్కడ చేశారు. ఆరిన అగ్నితో నేను వాటిని కాల్చేస్తాను అని చెప్పేసి అన్నాడు. ఆరిన అగ్ని మనం చూసేది ఒకే ఒక దగ్గర, అది నరకంలో అన్నా.
చాలా చక్కగా నేను అగ్రీ చేస్తున్నాను. జనరల్ గా ఏమవుతుందంటే బైబిల్లో వ్యాఖ్యానం చేసేటప్పుడు ప్రతి పదానికి ఏదో ఒక రిలవెంట్ వచనం ఉంటుంది, దాన్ని క్రాస్ రిఫరెన్స్ అంటారు. క్రాస్ రిఫరెన్స్ వల్ల మనకి దగ్గరగా అనిపించవచ్చు కానీ కాంటెక్స్ట్ రాదు. కాంటెక్స్ట్ ఎక్కడ ఉంటుంది? ఆ ప్యాసేజ్ లోనే ఉంటుంది. సో ఈ ప్యాసేజ్ లో కాంటెక్స్ట్ ఏంటి? పైన యోహాను మాట్లాడుతూ పదవచనంలో తీర్పు కోసమే గొడ్డలి చెట్ల గారిని ఉంచబడింది. అక్కడ ఇంకొక మాట మాట్లాడుతున్నాడు, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇక్కడ అగ్ని నరకానికి సంబంధించింది. కింద 12వ వచనంలో పొట్టును ఆరని అగ్నితో కాల్చివేయను. 11వ వచనంలో అగ్నితో బాప్తిస్మిస్తాడు అన్నప్పుడు 10వ వచనం గాని 12వ వచనంలో గాని నరకాన్ని సూచిస్తా ఉంది. దాన్ని మన జకరియా గ్రంథంలోనో మలాఖి గ్రంథంలోనో లేకపోతే మండుతున్న పొదలను ఎక్కడికి వెళ్ళడం కంటే కాంటెక్స్ట్ లో వచ్చే భావన సందర్భంలో ఆ పదానికి సరైన అర్థం వస్తుంది. సందర్భంలోంచి చూసినప్పుడు మనం నరకానికి సంబంధించిందే తప్ప ఆత్మదేవుడు రక్షిస్తాడు అన్నట్టుగా తీసుకోవడానికి కాదు అన్న విషయాన్ని కూడా ఒకసారి నేను టీంకి జ్ఞాపకం చేస్తున్నాను. రెండోది, ఈ సజీవ వాహినిలో వాళ్ళు ఇచ్చిన మనం ఒక కామెంటరీ హెల్ప్ తీసుకుంటే ఇక్కడ ఈ సజీవ వాహినిలో కూడా ఆత్మ బాప్తిస్మం కోసం ఏం మాట్లాడుతున్నారు? నేను ఒక్క మాట జ్ఞాపకం చేస్తే మీకేమో ఉపయోగపడుతుంది. 12వ వచనంలో ఉన్న చివరి మాటలో కీర్తన గ్రంథం మొదటి కీర్తన 4వ వచనాన్ని కోట్ చేసి చెట్టు పొట్టు కోసం మాట్లాడాడు. పొట్టు వలె చెదరగొట్టబడుతుంది. కానీ ఇక్కడ గోధుమలు దేవుని ప్రజలు పవిత్రాత్మతో బాప్తిస్మం ఇవ్వడం, పొట్టుకు దేవుని నిజ ప్రజలు కాని వారికి మంటల్లో బాప్తిస్మం ఇవ్వడం జరుగుతుంది అని ఈ పండితులు కూడా దీన్ని ఏం మాట్లాడుతున్నారంటే పాపానికి దానికి తీర్పుకు సూచన కావచ్చు పై వచనాల్లో దాన్ని కోట్ చేశారు. ఇక్కడ అగ్ని పాపానికి వ్యతిరేకంగా మండే దేవుని తీర్పుకు సూచన కావచ్చు. కాంటెక్స్ట్ లో అదే ఉంది, కమెంటేటర్స్ అదే మాట్లాడుతున్నారు. దీన్ని ఆత్మబాప్తిస్మం అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నింపడం అని అనడం కంటే ఆయన తీర్పు ఉగ్రతకు సంబంధించిన మాటగా తీసుకోవడమే బాగుంటుంది. మనం ముందుకు వెళ్దాం. మరి అంటే అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా అభిప్రాయాలు మనం శేఖర్ నువ్వు దీన్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తావు లేదని అడగను కానీ ఆలోచిస్తే బాగుంటుంది. ఇంకేమైనా మాట్లాడతారా?
ప్రశ్న అలాగే సార్.
శేఖర్ అలాగంటే ఎలాగా ఏం చెప్తామని ఏం చెప్పాలనుకున్నావు
సార్? అంటే ఇప్పుడు మీరు ఇందులోనే రిఫరెన్స్ తీశారు కాబట్టి మరి దానికి తగ్గట్టుగానే అంటే నేనేటంటే అగ్ని అంటే బాప్తిస్మం అనే మాట ఉన్నది కాబట్టి అది రక్షణకు సంబంధించింది అన్నట్లుగా అనుకున్నాను సార్. మీరు ఇందులోనే మరి రెండు కోట్ చేశారు కాబట్టి అది నరకంలో అంటే వేసే అగ్నికి సంబంధించింది అనేది అర్థం చేసుకుంటున్నాను సార్.
చాలా సంతోషం. అభిప్రాయాలు అర్థం చేసుకుని మార్చుకోవడం అన్నది బైబిల్ స్టడీ వల్ల చాలా మంచిది నువ్వు తీసుకుని మార్చుకోవటం. అట్లాగే చక్కగా ఇది కాదు అని చెప్పడానికి వాక్యాలు చూపిస్తున్నారు, ఇది అవును అని చెప్పడానికి వాక్యం చెప్తున్నారు. ఎవరికి గొంతు పెద్దదైతే, ఎవరు గట్టిగరిస్తే వాళ్ళు గెలిచారు అన్నట్టుగా కాక వాక్యంలో నుంచి సరిగ్గా అర్థం చేసుకోవడానికి థీమ్ గా మనం స్టడీ చేస్తున్నాం. బాగుంది, థీమ్ సభ్యులు సరిగ్గా రెస్పాండ్ అవుతున్నారు. రెండు ప్రశ్నల మీద మీరు మాట్లాడారు, ఇంకేమైనా ఈ ప్యాసేజ్ అర్థం చేసుకోవడానికి ప్రశ్నలు ఏమైనా ఉంటే మాట్లాడండి. టీమ్ సభ్యులు ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మాట్లాడండి, ప్రశ్నలు లేకపోతే మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. మేబీ మీరు మాట్లాడలేదు కాబట్టి ప్రశ్నలు ఏమీ లేవని భావిస్తా ఉన్నాను. నాకు ఒక ప్రశ్న ఉంది మీకు అర్థం కావడానికి, నేను ఎలా అంటాను. పదకొండవ వచనం చదివి నీలిమ ఎస్ఐ గారు కాబట్టి ఆవిడ ప్యాసేజ్ నుంచి ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. అక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నీటి బాప్తిస్మము, ఆత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము. శ్రీకాంత్ ఇందాక మాట్లాడాడు. నీటి బాప్తిస్మం నేను ఇస్తున్నాను, నా దానికోస్తున్న యేసుక్రీస్తు ప్రభు నీటి బాప్తిస్మం ఇస్తాడు అని చెప్పట్లేదు. నీటి బాప్తిస్మంతో పాటు ఆత్మ బాప్తిస్మం ఇస్తాడని కూడా చెప్పట్లేదు, ఆత్మ బాప్తిస్మం ఇస్తాడని చెప్తున్నాడు. మూడో మాట అగ్ని బాప్తిస్మం, నరకంలో వేస్తాడని కూడా చెప్తున్నాడు. మనకు నీటి బాప్తిస్మం తెలుసు, నరకంలో వేయడం కూడా తెలుసు. అగ్ని బాప్తిస్మం అంటే మీకేమైనా మాట్లాడితే బాగుంటుంది, ఇది నీటి బాప్తిస్మం తీసుకున్నప్పుడే పొందే అనుభవమా, ఆత్మ బాప్తిస్మం అంటే అగ్ని బాప్తిస్మం మాట్లాడారు, నీటి బాప్తిస్మం మాట్లాడాల్సిన అవసరంలో తెలిసిందే, అసలుగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే మీరు ఏమనుకుంటున్నారు, అది నా ప్రశ్న. టీం సభ్యులు ఏమైనా మాట్లాడతారా?
అన్నా నేను ఇట్లా అనుకుంటున్నాను,
పరిశుద్ధాత్మ
బాప్తిస్మం అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన మనకి ఇవ్వటము, లేకపోతే ఆయనలో మనల్ని ముంచటం అని అట్లా అనకూడదేమో గానన్న, ఆయన రూల్ కి మనం అప్పచెప్పుకునే విధంగా మనం సరెండర్ అవ్వడం కొరకు ఆయనని మనకి ఇవ్వటము అని నేను అనుకుంటున్నా. యోహాన్ సువార్త 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేసే ఆయన యొక్క అంటే అవిశ్వాసిలో ఆయన తీసుకొచ్చే పాపపు ఒప్పుకోలు తత్వము లేదా లోకము శిక్షలో ఉంది అది బయటికి రావడానికి ఆ హార్ట్ ని సిన్నర్ కి ఇవ్వటము, లేదా రక్షింపబడిన వ్యక్తిలో వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వటము.
ప్రతిషన్ వద్దు, మాకేమైనా డౌట్ వస్తే మిమ్మల్ని అడుగుతాం. డైరెక్ట్ గా మీరు చెప్పాల్సిన మాట అంటే నీటి ఆత్మ బాప్తిస్మం అంటే ఆత్మను పొందుకోవటం అని చెప్పండి, ఇంకేమంటే 2-3 ముక్కలు చెప్పండి, మీరు వ్యాఖ్యానం చేసుకుంటూ పోరని టైం సరిపోదు నాకు. పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవటమే ఆత్మ బాప్తిస్మము అంటారు కృపా సిస్టర్. ఓకే, ఇంకేమైనా మాట్లాడతా?
సార్ నేను కూడా అట్లాగే అనుకుంటున్నాను సార్. అప్పటి వరకు పరిశుద్ధాత్మ అంటే అందరికి ఇచ్చేది కాదు, ఎవరో కొందరు ఏర్పరచబడిన వరకే అది అప్పటి వరకు క్రియ జరిగింది. ఇక్కడ నుండి అందరికి వచ్చేదిగా లేకపోతే ఆయన ఆరోహణం వెళ్లేప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని మనకిస్తారు అన్నట్లుగా అర్థం అవుతుంది సార్. అట్లాగే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో కోట్ చేసినట్లుగా బాప్తీసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను వరంగా ఇస్తారనే 3 మాటలను బట్టి అది పరిశుద్ధాత్మనే మనకిచ్చేది ఆయన ఒక్కడే అన్నట్లుగా అర్థం అవుతుంది సార్.
పరిశుద్ధాత్మ దేవుని ఇవ్వడం కొరకే పరిశుద్ధాత్మ బాప్తిస్మము అన్న మాట ఇద్దరు మాట్లాడుతున్నారు, ఇద్దరు మాట్లాడారు కాబట్టి తీసుకుంటున్నాను. జనరల్ గా ఇంకొక మాట అంటాను, పరిశుద్ధాత్మ బాప్తిస్మం నీటి బాప్తిస్మము రెండు విడదీసి చూడాలా, రెండు ఒకటిగానే చూడాలా, రెండు ఒకేసారి జరుగుతాయా, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఏమనుకుంటున్నారు?
మార్మనసు నిమిత్తం పశ్చాత్తాపమయ్యి తీసుకునేది నీటి బాప్తిస్మం సార్. దానికంటే ఇంకా బెటర్ సార్, అంటే పరిశుద్ధాత్ముడు మన లోపలికి వస్తాడు సార్, అది ఆత్మకార్యాలు అని అంటారు సార్, అది దానికంటే బెటర్ స్టేజ్ సార్. కానీ రెండు కంపల్సరీ సార్,
రెండు వేరు, ఆత్మ బాప్తిసం నీటి బాప్తిసం కంటే శ్రేష్టమైంది, రెండూ అవసరమే అని మాట్లాడతాడు. నా ప్రశ్నలు ఇంకొక పాయింట్ అడ్రస్ చేయాలి, రెండు ఒకేసారి జరుగుతాయా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అని అడిగాను.
రెండు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ సార్.
దీని మీద టీమ్ సభ్యులు ఏమైనా మాట్లాడొచ్చు. ఎందుకంటే కీలకంగా మనకి ఇక్కడ ఏం కనబడుతుందంటే, యోహాను నీటి బాప్తిసం ఇస్తున్నాడు, జనం వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు మీరు నీటి బాప్తిసం ఇస్తున్నారు కానీ నా వెనకాల వచ్చాయని మాత్రం ఆత్మ బాప్తిసం ఇస్తాడు అని ప్రభువుని హైలైట్ చేశాడు. మనందరికి నీటి బాప్తిసం చాలా సులువు, చాలా సులువుగానే తీసేసుకుంటున్నాం. ఆత్మ బాప్తిసం అర్థం అవ్వాలి, ఆత్మ బాప్తిసం అనుభవం కూడా కావాలి. అందుకోసం ఈ ప్రశ్న అడుగుతున్నా
సార్.
శ్రీకాంత్,
చెప్పబడిన కాంటెస్ట్ లో యోహాను మాట్లాడుతున్న సందర్భం దగ్గర ఆలోచిస్తే అక్కడికి పరిశుద్ధాత్మ అనుభవం అందరికి తెలియదు సార్, లేదు. కొర్నేలు దాకా వచ్చే వరకు పరిశుద్ధాత్మ అనుభవం అందరికి సంబంధించింది అన్నట్లుగా కూడా తెలియదు. ఇక్కడ శిష్యులు కూడా లేరు కాబట్టి అప్పటికి పరిశుద్ధాత్మ అనుభవం ఎవరికి లేదు కాబట్టి ఆయన దాని గురించి గుర్తు చేస్తున్నారేమో అనిపించింది సార్.
ఇంకొక మాట శ్రీకాంత్ మాట్లాడుతున్న భాషలో ప్రతిధ్వనిస్తున్న భావం ఏంటంటే, అందరికి ఇక్కడ ఇది కూడా మీరు మాట్లాడొచ్చు, పరిశుద్ధాత్మ బాప్తిసం అందరికీనా కొందరికా, అంటే నన్ను విశ్వసించిన అందరికి వస్తుందా లేకపోతే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుందా అన్నది కూడా మీరు అడ్రస్ చేయాలి. ఇంకెవరైనా మాట్లాడొచ్చు.
యేసు ప్రభు వారిని నమ్మి విశ్వసించిన వారిలో ఉంటారు సార్ పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఇండ్వెల్ చేస్తారు, అంటే వచ్చి వెళ్ళిపోవటం అట్లా కాకుండా.
విశ్వాసులకు కాదు, విశ్వాసులకు మాత్రమే. బాగుంది. ఇంకా నేను ఇక్కడ సమయభావాన్ని బట్టి క్లోజ్ చేయాలి కాబట్టి కొన్ని అభిప్రాయాలు చెప్తాను, అందులో మీకేమైనా అభ్యంతరాలు ఉంటే మాట్లాడండి, లేకపోతే మీరు వాటిని తీసుకోండి. జనరల్ గా జనరల్ సెన్స్ లో నాకు ఈ కాంటెస్ట్ చదివినప్పుడు నాకేమనిపించిందంటే, మనలో ప్రతి ఒక్కరము నీటి బాప్తిసం పొందుకున్నాం, ఏ డినామినేషన్ అయినా, ఈవెన్ చిలకరింపు బాప్తిసం అయినా, ఏదో రకంగా బాప్తిసమాలు తీసుకున్నాం. చిన్నపిల్లలు ఆర్సీఎం బాప్తిసమాలు కూడా తీసుకున్నాం. కానీ ఆత్మ బాప్తిసం అన్నది నీటి బాప్తిసం కంటే శ్రేష్టమైనది. నీటి బాప్తిసం యోహాను కూడా ఇచ్చాడు, మనం కూడా ఇవ్వచ్చు. ఆత్మ బాప్తిసం యేసుక్రీస్తు ప్రభువే ఇస్తాడు. ఆత్మ బాప్తిసం ఆ అనుభవం నిజంగా అపోస్తలుని పెంతెకోస్తు దినం తర్వాత ఎంత శక్తివంతమైన సాధనాలుగా వాడబడ్డారో ఆ మార్పు చూస్తాం. ఆత్మ వరాలు చూస్తాం, ఫలవంతమైన ఆత్మీయ జీవితాన్ని చూస్తాం. ఈ ఉదయకాలం టీం సభ్యులు గాని ఆరాధనకు వచ్చిన వారు కానీ మన ముందున్న సూటి అయిన ప్రశ్న ఏంటంటే, నీటి బాప్తిసం పొందుకున్నావు, ఆత్మ బాప్తిసం పొందుకున్నావా, అది యేసుక్రీస్తు ప్రభు ఆ బాప్తిసంలోకి నడిపించాడా, దానికి ఎవరు ఎగ్జామిన్ చేయాలి, ఎవరికి వాళ్ళకి తెలుసు మనకి మనలో కృపావరాలు ఉన్నాయా, ఆత్మఫలం ఉందా, మనం ఆ రాడికల్ చేంజ్ని చూడగలిగామా, లేదు అన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఈ వాక్యాన్ని చేతబట్టుకొని ఆత్మ బాప్తిసం నాకు ఇవ్వు ప్రభువా అని అడగటం మంచిది అని నేను ఎంకరేజ్ చేస్తా ఉన్నాను. చాలాసార్లు అపొస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం టీమ్ సభ్యులు ఎవరైనా చదివితే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది అర్థం చేయబడ్డ వాక్య భాగం. పేతురు ప్రసంగంలో ఏమంటారంటే, మీరు మారు మనసు పొంది ఏసు నామంలో బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుతారు. బాప్తిసం పేతురు ప్రసంగంలో బాప్తిసమాన్ని ఆత్మవరాన్ని కలిపేశాడు కాబట్టి నీటి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు అప్పుడే ఆత్మను పొందేసుకున్నారు అన్న ఒక తప్పుడు వ్యాఖ్యానం క్రైస్తవ సమాజంలోకి వచ్చేసింది అంటారు. అది ఎందుకు తప్పు అన్నది కూడా మనం అర్థం చేసుకోవటం, వివరణ ఇవ్వటం మన టీంకి అవసరం, వచ్చిన ఆరాధనకు వచ్చిన సభ్యులకు అవసరం. వ్యక్తిగతంగా ఆత్మ నింపుదల అనుభవంలోకి నడిపించబడడానికి ఈ విభజన, ఈ రెండు ఒకటి కాదు, రెండు వేరు. నీటి బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు ఆత్మ బాప్తీసం పొందేరు. అది ప్రత్యేకమైన అనుభవం అన్నది కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా అభిప్రాయాలతో విభేదాలుంటే చక్కగా మీరు మాట్లాడవచ్చు. ముందు శేఖర్ చదువుతాడు అపొస్తల కార్యాల గ్రంథం 2:38-39.
పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఆమేన్.
నీకు రెండు ఒకటే అనిపిస్తున్నాయా, రెండు వేరు వేరు అనిపిస్తున్నాయా?
వేరు వేరు సార్.
వేరు వేరు ఎందుకు వేరు వేరు అనిపించాయి? అక్కడ అప్పుడు అని ఉంది కదా, అంటే నీటి బాప్తీసం పొందుకున్నప్పుడే అని తీసుకోవచ్చు కదా.
అంటే అది అయిన తర్వాత, అంటే ఎప్పుడైతే నీటి బాప్తీసం పొందుతామో దాని తర్వాత ఇది వస్తుంది అనేదే మనకు అర్థమవుతుంది సార్. అక్కడ
అంటే అక్కడ మనం ఏమైనా చేయాలా? ఆటోమేటిక్ గా జరిగిపోద్దా?
ఆటోమేటిక్ జరగదు సార్.
ఏం చేయాలి మరి? మరొకరు ఎవరైనా మాట్లాడవచ్చు. ఈ ఈ వాక్యాన్ని రెండింటిని కలిపి పేతురు మాట్లాడేశాడు కాబట్టి నీటి బాప్తీసం తీసుకుంటే ఆత్మ బాప్తీసం కూడా అయిపోతుంది అన్న భావన ఉంది. అది సరి చేయబడాలి, అది కరెక్ట్ కాదు. నీటి బాప్తీసం వేరు, ఆత్మ బాప్తీసం వేరు. ఇంకా మాట్లాడాలంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరికి నీటి బాప్తీసం ఇవ్వలేదు. ఆయన ఎవరికి నీటి బాప్తీసం ఇవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభు ఊది ఆత్మను పొందండి అని, యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేసిన ఆత్మ కోసం కనిపెట్టండి అన్నాడు. నీటి బాప్తీసం కొరకు యేసయ్య మాట్లాడనే మాట్లాడలేదు. ఈవెన్ గ్రేట్ కమిషన్ లో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోకి బాప్తీసం ఇవ్వండి అన్న మాట దగ్గర అది నీటి బాప్తీసమానికి మాత్రమే సంబంధించింది. తీసుకోవచ్చు, దానికే పరిమితం చేయడానికి కూడా లేదు. ఇక్కడ నా స్టేట్మెంట్స్ మీద అభిప్రాయ భేదాలు ఉంటే మాట్లాడవచ్చు. వాక్యాలు మీకు కావాలంటే నేను చూపించడానికి కూడా సిద్ధం.
అన్న, ఇక్కడ పేరుతురు గారు ప్రసంగం చేసినప్పుడు మారుమనసు పొందండి, మారుమనసు పొంది మీరు పాపక్షమాపణ నిమిత్తము, అంటే మారుమనసు పశ్చాత్తాపము అది మీకు వచ్చినప్పుడు, పాపక్షమాపణ మీరు కలిగినప్పుడు దానికి సాదృశ్యంగా బాప్తిస్మం తీసుకుంటాము, తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి వరంగా పొందుతాము. కానీ ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే అన్న, మారుమనసు పశ్చాత్తాపం లేకుండానే బాప్తిస్మాలు ఎక్కువైపోయినాయి కాబట్టి యాక్చువల్ బాప్టిజం కున్న రూట్ తీసేసాము. తీసేసి రెండు ఒకటిగానే, అంటే అప్పుడు ఆ టైంలో మారుమనసు బాప్తిజం తీసుకునేవారు నిజంగా మారుమనసు పొందారు కాబట్టి, పాపక్షమాపణ కలిగింది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారిలోకి వచ్చారు. కానీ ఇప్పుడు అది జరగకపోయేసరికి ఇది ఒక రిచువలిస్టిక్ గానే బాప్టిజం చూడటం వల్ల ఈ డిస్టర్బెన్స్ వచ్చిందని నాకు అనిపిస్తుందన్న. థ్యాంక్ యూ.
నువ్వు బాప్తీసం కొరకు రిచువల్ గా మాట్లాడావు. ప్రశ్న ఏంటి ఇక్కడ, రెండు ఒకటా, రెండు వేరు వేరు? అది కదా,
రెండు వేరు వేరే కదన్నా.
రెండు వేరు వేరే. నీ ఇక్కడ పేతురు మరి 2:38 అప్పుడు అన్నప్పుడు రెండు ఒకటిగా కలపాలా, విడివిడిగా చూడాలా?
అంటే మీరు మారు మనసు పొందినప్పుడు బాప్టిజం తీసుకుంటారు, మీరు అలా మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వస్తారని నాకు ఇక్కడ కూడా వేరు వేరుగానే అనిపిస్తుంది అన్న.
ఓకే, రైట్, బాగుంది. వేరు వేరు అన్న మాట బాగుంది, కానీ దానికి నేను ఇవ్వగలిగిన ఇంకొక క్లారిటీ ఏంటంటే 38 వచ్చిన మీకు డిస్ప్లే అవుతుంది కదా, నేను చదువుతున్నాను. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామను బాప్తీసం పొందిటి, అక్కడ కామా కాదు, పులిస్టాప్ కాదు, సెమీకాలను వాడబడింది. సో కామా అన్నప్పుడు ఫాస్ ఇస్తాం, సెమీకాలను వాడామంటే మార్క్ నెక్స్ట్ లెవెల్ అని తీసుకోవాలి. అప్పుడు అంటే వెంటనే అని కాదు, నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ జరిగేది మీరు పరిశుద్ధాత్మను వరమును పొందేశారు కాదు. ఆ పొందుడి అప్పుడు పొందేస్తాను పొందుదురు భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నాడు. 39 వాగ్దానంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి జనరల్ గా యోహాను పేతురు గారి ప్రసంగంలో నీటి బాప్తిస్మని ఆత్మ బాప్తిస్మని కలిపేశాడు అని తీసుకోవడం సబబు కాదు. రెండు విడివిడిగా ఉన్నాయి. ఇంకా నేను మరొక వాక్యాన్ని మీకు రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను. లూకాసు వారిని యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకోగానే పావురం ఆకాశం దిగువచ్చేసినట్టుగా మత్తయి సువార్తకు రాస్తే రాశాడు, గాని మధ్యలో కొంత వ్యవధి జరిగింది అని మనం చూడడానికి లూకాసు వార్త 3:21-22 చదవాలి టీం సభ్యులు.
ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదికి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడు.
చాలు చాలు అమ్మా చాలు. మీకేమనిపించింది? యేసు ప్రభు నీటి బాప్తిసం తీసుకోగానే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడా? మధ్యలో ఏమన్నా గ్యాప్ వచ్చిందా? ఆ మాట మనకు అర్థం కావాలి. బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆత్మదేవుడు దిగివచ్చాడు. నీళ్లలో మునగ్గా అని పరిశుద్ధాత్మ దేవుడు పొందుకుంటాడు కాదు, ఖచ్చితంగా మనం ప్రార్థించి పొందుకోవాలి అన్నది ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు జీవితంలో చూస్తాం. ఏ భక్తుల అనుభవాల్లోనైనా బైబుల్లోనైనా సరే ఇలా అందాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 19 పౌలు ఎఫెసుపట్టణానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళందరూ బాప్తిసం పొందుకున్నారు, పరిశుద్ధాత్మ దేవుడి కోసం విన్నారంటే మాకు తెలియదు అన్నారు. అప్పుడు పౌలు మరలా బాప్తిసం ఇచ్చి ప్రార్థన చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. రెండు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. మనందరి జీవితంలో సహజంగా నీటి బాప్తిసం అనుభవం జరిగింది, యోహాను ఇచ్చిన బాప్తిసం లాంటిది. కానీ యేసు ఇచ్చే పరిశుద్ధాత్మ బాప్తిసంలోకి వచ్చామా? ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి, దాని కొరకు ప్రార్థన చేయాలి. లూకాసువార్త 11:13 కూడా తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును, అడగాలి అన్న మాటలు కూడా రాయబడ్డాయి. ఇక్కడ అవసరం కాబట్టి నేను ఈ ప్రస్తావన తీసుకొచ్చాను. వాస్తవానికి మనం గంటలో బైబిల్ స్టడీ కంప్లీట్ చేయాలి, కానీ కీలకమైన ప్యాసేజ్ లో కీలకమైన ప్రశ్నల దగ్గర గంటలో మనం ప్యాసేజ్ కంప్లీట్ చేయలేకపోయాం, కంక్లూజ్కి వెళ్ళలేకపోయాం. దీన్ని మనం శుక్రవారం ఉదయకాలం ఆరాధనలో కూడా దీన్ని కంటిన్యూ చేసి అందరికి క్లారిటీ తోటి మనం ముగించుకుంటాము. నేను ఇక్కడతోటి బైబిల్ స్టడీని క్లోజ్ చేస్తా ఉన్నాను. చక్కగా వాక్యం చదివారు, చక్కగా మాట్లాడారు, ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగారు. ఎస్ఎఫ్జే ట్రైనింగ్ టీమ్ సభ్యులు 7 కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సమయాన్ని అధ్యక్షులకు అప్పచెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.